அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரக்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யமூத்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். சமஸ்த சன்மங்களான சந்து ஒக யோகி கடோர நியமந்தோ சமமு தமமு அனே ரெண்டின்டி ద్వారా తపస్సు ప్రారంభించాట ఒక అడవిలో. ప్రత్యేకంగా అడవిని ఎందుకు ఎందుకున్నాడు అంటే, నగరంలో అంటే సహజంగా ప్రజానీకం బాధలు ఉంటాయి, ఎక్కువ మంది జనం ఉంటారు, ఈ జనం వల్ల అశాంతి వస్తుంది అని చేత ఎంత ప్రజలకి దూరంగా వెడితే అంత ప్రశాంతత వస్తుంది అనుకున్నాడు ఆయన. సాధకులలో వచ్చే కొన్ని భ్రమల్లో ఇది ఒకటి అన్నమాట, ప్రజలకి దూరంగా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది అని. తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా కొంతమంది అడవుల్లో ఉండేటటువంటి పోయేవాళ్ళు పొద్దుట సాయంకాలం డబా 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 బండరాళ్ళ మీద బట్టలు పెట్టి ఉతుకుతున్నారట. ఈయన ఆ బట్టలతో బండరాతి మీద ఉతికినప్పుడల్లా కొంచెం చికాకు కలిగి, మెల్లగా ఉతకండి, దూరంగా వెళ్ళండి అనేవాట. మేమున్న చోటికి నువ్వు వచ్చి ఆశ్రమం కట్టుకుని మమ్మల్ని పొమ్మంటే ఎలాగా, ఇది మా జన్మ హక్కు అన్నారు వాళ్ళు. వాళ్ళు బాధేవారు, ఈయన కసురుకునేవాడు, మళ్ళీ కళ్ళు మూసుకునేవాడు, మనస్సు నిలకడగా లేదు. కొద్ది రోజులు గడిచింది. ఓ రోజు అనిపించింది ఆయనకి, ఎక్కడికి వెళ్ళినా దబ 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 శబ్దాలు వస్తున్నాయి కదా, ఈ శబ్దాలు లేకుండా ఉండే చోటు అంటూ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటుందా. ఇక్కడ నుంచి బాగా ఆలోచనలో పడ్డాడు. నిశ్శబ్ద వాతావరణం ఈ సృష్టిలో ఎక్కడుంటే అక్కడికి వెడదాం. ఓ చోటకు పెడితే బట్టలు ఉతుకుతున్న శబ్దం, ఓ చోటకు పెడితే ఇక వేసవికాలం వస్తే ఫ్యాన్లు మోత, ఇంకో చోటికి పెడితే ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఒక్కో చోట కుర్చీలు లాక్కుంటున్నది, ప్రజలు ఉన్నా శబ్దమే లేకపోయినా శబ్దమే అని బాగా ఆలోచించి తీర్థయాత్రల వంకతో ప్రపంచమంతా బాగా తిరిగాడు. చివరికి బదరీ కేదారాలకు కూడా వెళ్ళాడు. అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో, ఎవ్వరూ లేరట అక్కడగా, అందుకని కొండగుహలో కూర్చుంటే దబ 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 మీరు ఎప్పుడైనా కేదారం వెళ్ళండి, అక్కడ మందాకినది కిందకి ప్రవహిస్తూ ఉంటే చెవులు చిల్లులు పడిపోతాయి, తెల్లవార్లు పెద్ద ఘోష. ఇక్కడికి వచ్చినా అశాంతిగానే ఉందనుకుని వెళ్ళి బదరీ వెళ్ళాడు. ఇంతకంటే పెద్ద ఘోష సరస్వతిని, మరో పక్కన అలకనంద. ఇలా ఒక 12 సంవత్సరాలు తిరిగట్ట ఆయన. తిరగ్గా తిరగ్గా చివరికి ఒక సత్యం తెలిసింది, ప్రపంచమంతా శబ్దమయమే, ఆకాశం ఉన్నంత మేళ ఎక్కడికి వెళ్ళినా శబ్దమే, ఎందుకంటే అసలు ఆకాశమే శబ్దగుండకం కనుక. కాబట్టి శబ్దం లేని ప్రదేశం అంటూ ఏమీ లేదు. శబ్దము లేకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేసే కొద్దీ శబ్దం పెరుగుతుంది. మన మనస్సే నిశ్శబ్ద వాతావరణంలోకి తీసుకువెడుతుంది అని కనిపెట్టాడు. కానీ చిత్రం ఏంటంటే, మనస్సులో కళ్ళు మూసుకుని అన్నీ విడిచిపెట్టి పక్క శబ్దాలు చెవుల్లో పడకుండా నిష్ఠగా జపం మొదలు పెట్టగానే లోపల మొదలైంది కొత్త ఘోష. ఈ అంతర్లీనంగా తయారైన శబ్దం ఓం అని ఒకసారి, సోహం అని ఒకసారి శబ్దం చేసిందిట. ఓహో, ఈ చరాచర జగత్తంతా శబ్ద బ్రహ్మమే, కాబట్టి నిశ్శబ్దం అనేది లేదు, మనము దానిని నిశ్శబ్దముగా భావించవలసిందే తప్ప సాధన చేసి ప్రపంచానికి దూరంగా పారిపోయి సాధించేది లేదు అని. నువ్వు ఏది వద్దంటే అది నీ వెంట పడ్డమే సృష్టి రహస్యం. ఈ వెంట పడేటటువంటి దానిలోనే పరబ్రహ్మని చూడగలగడమే నిజమైన సాధన. ఈ మాటని అన్నవాడు ఎవడో తెలిసినా, ఈ సాధన చేసినటువంటి వాడు నరుడు. సాధన చేసిన నరుడికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా శబ్దం ఉంటూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకడు నిన్ను పిలకబట్టి బయటికి ఏడుస్తూనే ఉంటాడు. నువ్వు మనస్సును నిగ్రహించనంత వరకు నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళవు. నీకు సాధనలో సంపూర్ణంగా ఉత్తీర్ణత రాదు అని చెప్పినది కృష్ణుడు అశ్వమేధపురంలో చెప్పాడు. మనకి గీతలు చాలా ఉన్నాయి. అందులో భారతంలో అరణ్య పర్వంలో వ్యాధగీత అని ఒకటి ఉంది. బోయవాడు ధర్మవ్యాధుడు కౌశికుడు అనేటటువంటి ఓ ఋషికి చెప్పాడు. ఇది 9 అధ్యాయాల్లో చెప్పాను. భగవద్గీత 18 అధ్యాయాల్లో చెప్పాడు. 9 అధ్యాయాల్లో వ్యాధగీత ఉంటే దానికి రెట్టింపు 2 9 18 అధ్యాయాల్లో భగవద్గీత శ్రీకృష్ణుడు భీష్మ పర్వంలో చెప్పాడు. మళ్ళీ అర్జునుడు ఒకనాడు యుద్ధమంతా అయిపోయాక ఇంకా కొద్ది రోజుల్లో అశ్వమేధయాగం చేసే ముందు, కృష్ణ ఆనాడు నువ్వు చెప్పిన గీతంతా మర్చిపోయాను, మళ్ళీ ఇంకొకసారి చెప్పవా అంటే ఎంత పొరపాటు చేసావు, ఇదే అజ్ఞానం అంటే. నేను ఆనాడున్న పరిస్థితి వేరు, నువ్వున్న పరిస్థితి వేరు. అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెప్పగలమా? ఒకసారి ఇచ్చిన విజ్ఞానాన్ని మళ్ళీ యథాతథంగా ఇవ్వలేము. ఇప్పుడు చెబితే మళ్ళీ ఇంకో రకంగా మారుతుంది తప్ప, దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు. దీన్ని మర్చిపోయి చాలా పొరపాటు చేసావు, అయినా యథాశక్తిగా ప్రయత్నిస్తానని భగవద్గీత బదులుగా ఈసారి అనుగీత అని చెప్పాడు. ఇది 2 18 అధ్యాయాల్లో ఉంటుంది. 1 9 అధ్యాయాలు, 2 18 అధ్యాయాలు, తర్వాత 36 అధ్యాయాలు. ఇక్కడ కృష్ణుడు చెప్పిన గొప్ప మాట గుర్తుపెట్టుకోవాలి, జ్ఞానం ఎప్పుడూ ఒక రకంగా ఉండదట. ఒకసారి వచ్చిన మాట మళ్ళీ రాదు. మీరే చూస్తున్నారుగా, ఇవాళ భగవద్గీత చదివితే ఉన్న అభిప్రాయం రేపు చదివితే అలాగే ఉంటుందో ఉండదు, ఇంకో కొత్త అర్థం గోచరిస్తుంది, లేదా పాత దాంట్లో ఉన్న భ్రమ తొలగిపోవచ్చు. భాగవతం 100,000 సార్లు 1,000 సార్లు విన్నా మళ్ళీ కొత్తగా వినేటప్పుడు అందులో ఏదో తెలియని ఒక అంతరార్థం గోచరిస్తుంది. మనం చేసే పొరపాట్లు ఎప్పటికప్పుడు దిద్దుకునేలా చేస్తుంది. ఒక్కొక్కప్పుడు భగవద్గీత, భాగవతం, బ్రహ్మసూత్రాలు వంటి వాటిలో బాణంతో కొట్టినట్టు కొడతాడు ఆయన, సూటిగా గుచ్చుకుపోతుంది. గుచ్చుకుపోయినప్పుడు ఓర్చుకుంటే దానికి తితిక్ష అని పేరు. పదే పదే భగవద్గీతలో తాన్ తితిక్షస్స భారత అంటాడు. తితిక్ష అంటే ఎవరైనా మహానుభావులు ఏదన్నా చెప్పినప్పుడు ఓహో ఈ గుచ్చుకుంది బాధ కలిగిందని మర్నాటి వచ్చి రావడం మానడం కాదట, ఆ గుచ్చుకున్న దానివల్ల మనకి చికిత్స జరిగింది అనుకోవాలి. డాక్టర్ గారు పుండు పడిపోతే కోసేస్తే అది కోతే, అది బాధే. కానీ ఈ బాధ వల్ల లాభం ఏమిటంటే నీ పుండు పోతుంది. ఆపరేషన్ చేయాలంటే కొయ్యాలి, కోసిన తర్వాత మళ్ళీ అతుకుతాడు ఆయన. దీనివల్ల లోపల ఉన్న కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. లోపల మనల్ని నాశనం చేసే కణాలు ఏవో తీసేస్తాడు, లేదా దుష్టాంగాన్ని తీసేస్తాడు. అలాగే గురువులు కూడా చికిత్స చేస్తారు. బ్రహ్మసూత్రాదులు మనకి అప్పుడప్పుడు బాణం గుచ్చుకున్నట్టు గుచ్చుకున్నా చివరికి వచ్చేసరికి అది మనకి ఓర్పునే ఇస్తుంది. ఓర్చుకుంటే దానివల్ల జీవి ఎప్పుడూ పరమార్థాన్నే పొందగలుగుతాడు. సుఖము దుఃఖము అని మనం అనుకుంటున్నవి సుఖ దుఃఖాల కాదా. ఒక గురు శిష్యుల సంవాదన జరిగింది. గురువుగారు అవధూత దత్తాత్రేయుడు, శిష్యుడు చావుదెబ్బలు తిని రాజ్యమంతా కోల్పోయిన అలర్కుడు అనేవాడు. అలర్కుడు అని ఒక గొప్ప రాజుగారు ఉన్నాడు. మామూలు రాజు కాదు. ఆ రోజుల్లో ఐశ్వర్యంలో కానీ, జ్ఞానంలో కానీ, సంపదలో కానీ, సైన్యంలో కానీ, పరాక్రమంలో కానీ అతన్ని మించిన వాళ్ళు లేరు. కాశీరాజుగారి చేతిలో ఓడిపోయాడు. ఆ కథ అంతా మనకు అనవసరం, ఇందులో పనికొచ్చే చెప్పుకుందాం, అది పెద్ద కథ. కాశీరాజుగారు దండెత్తిరాగా ఇంతరాజుగారు కాలం కలిసిరాక ఓడిపోయాడు. ఎంత బలమున్నా, ఎన్ని ప్రయోజనాలు ఆశించి మనం కర్మకాండలు చేసినా కాలం కలిసిరాకపోతే ఎవ్వరూ అందులో విజయం పొందలేరు. ఓడిపోగానే ఇతనికి దుఃఖం వచ్చింది. అంతవరకు సింహాసనం మీద కూర్చుని రకరకాల పిండి వంటలతో భోజనం చేసి కనుసైగలతో ఎవరినైనా శాసించగలిగిన రాజుగారికి ఇప్పుడు కష్టం వస్తే మాట వినడానికి ఒక్కళ్ళేడట. 11 అక్షౌహిణీల సైన్యం కూడా ఉండేదట ఎక్కడికి వెళ్ళినా. ఇవాళ ఏకాకి అయి వెళ్ళాడు ఆయన, ఒక్క మనిషి లేడు. ఇక్కడే కొంచెం జాగ్రత్త పడాలి మనం. బాగా ధనం ఉన్నప్పుడు జనం ఉన్నప్పుడు రెచ్చిపోతాడు మానవుడు. ఇదంతా తన ఘనకార్యం నా వెంట పడిపోతున్నారు అనుకుంటాడు. ఇవన్నీ శాశ్వతం కాకుండా ఎప్పుడో ఒకప్పుడు డామ్మని వెళ్ళిపోతాయి, అప్పుడు తట్టుకోలేడు. ఇంతకాలం ఉన్న ఈ భోగాలు పోవటం వల్ల మనం చూస్తున్నాంగా, కొంతకాలం అధికారంలో ఉండి ఓడిపోతే ఇంక ఈ ఓడిపోయిన వాడికి ఇంచుమించుగా పిచ్చెక్కినట్టు అయిపోతుందన్నమాట. మళ్ళీ పదవిలోకి వచ్చేదాకా అలాగే ఉంటాడు, అందులో ఉన్నప్పుడు మళ్ళీ ఇది వచ్చిపోతాడు. ఇది అజ్ఞాన లక్షణం. సుఖదుఃఖాలు ఆగమాపాయనః అని పిలువబడతాయి. అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవి సుఖము దుఃఖము తర్వాత తెలుసుకుందాం. అలా చిటిక వేస్తే కొన్ని వందల మంది వచ్చి సేవ చేసేవారే, ఇటువంటిది ఇవాళ నేను అడవిలో ఒంటరిగా పోతుంటే కిక్కురు మరి వెంటబడేవాళ్ళు లేడు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు అని బాధపడ్డాడు ఈయన. వీళ్ళమ్మ మదాలస అని చాలా గొప్ప జ్ఞాని. ఇంట్లో ఉండి గృహస్థాశ్రమంలో ఉండి ఏమీ పెద్దగా చదువుకోకుండా జ్ఞానం సంపాదించింది ఆవిడ. కర్మాచరణ సక్రమంగా చేస్తే జ్ఞానం దానంతట అదే వస్తుంది అన్నారు. నీ పని నువ్వు ఫలితం ఆశించకుండా చేసావా, జ్ఞానం తన్నుకుని వస్తుంది నీ దగ్గరికి, వెతుక్కుంటూ వస్తుంది. కర్మాచరణలో ఫలితం ఆశిస్తే అప్పుడు జ్ఞానం రాదు, ఉట్టి ఫలితమే వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు అన్నమాట. గృహస్థాశ్రమంలో వంట చేయాలి కాబట్టి చేయటం, భర్తకి పెట్టాలి కాబట్టి పెట్టడం, తినాలి కాబట్టి తినడం, ఇంతవరకు మాత్రమే పట్టించుకుని వ్యామోహం లేకుండా కుటుంబంలో ఏ వస్తువు మీద, పిల్లల మీద, గృహస్థ ఆశ్రమం మీద కూడా వ్యామోహం లేకుండా పనిచేసినందువల్ల మెప్పు ఆశించకుండా ఉండే గృహిణులకున్న జ్ఞానం ఈ సృష్టిలో ఏ తపశ్శాలికి లేదన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఉన్నారు కాబట్టి అంతో ఇంతో ఇంకా సత్కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాంటి ఆవిడ ఈ మదాలస. ఈవిడ చిన్నప్పుడే ఇతనికంటే ముందు ముగ్గురు కొడుకుల్ని కన్నదట. పెద్ద కొడుక్కి విక్రాంతుడు అని పేరు పెట్టాడు వాళ్ళ నాన్న. ఈవిడ పకపకా నవ్వింది, ఈయన చుర్రును చూశాడు, ఆవిడ పట్టించుకోలేదు. ఈ విక్రాంతుడు అన్నవాడికి బోధలు చేసింది, వీడు అడవికి వెళ్ళిపోయాడు, తపస్సుకు పోయాడు. ఆ తర్వాత రెండోసారి కొడుకు పుడితే వీడికి సుబాహుడు అని పేరెట్టాడు తండ్రి. వెంటనే ఈవిడ మళ్ళీ పక్కన నవ్వింది, నవ్వగానే మళ్ళీ ఇలా చూశాడు. ఆ కుర్రాడికి ఏం బోధించిందో ఆయన రాజ్యం విడిచిపెట్టి భోగాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మూడోసారి కొడుకు పుట్టగానే, నేను పేరు పెట్టను, నేను పేరు పెట్టినప్పుడల్లా నువ్వు నవ్వుతావు, నువ్వు నవ్విన తర్వాత ఏం చెబుతున్నావో, పిల్లలేమో సంపదల మీద వ్యామోహం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఈ కుర్రాడికి నువ్వే పేరెట్టు అన్నట్టు ఆయన. అలర్కుడు అని పేరు పెడుతున్నాను అంది ఆవిడ. అలర్కుడు అంటే అర్థం పిచ్చి కుక్క అని అర్థం. వీధుల్లో పిచ్చెక్కి తిరిగే కుక్కని అలర్కత్వం అంటారు. ఇప్పుడు ఈయన పకపకా నవ్వి, ఇదేమిటి, నేను ఇంత పూర్వం బంగారం లాంటి పేర్లు పెడితే పిల్లలకి పకపకా నవ్వావు, నువ్వేమో పిల్లాడికి పిచ్చి కుక్కరి పేరెట్టేమేమిటి అన్నట. అప్పుడు ఆవిడ, అసలు పేరుకి మనిషికి సంబంధం ఏముందండి, వ్యవహారార్థపు నామములు అవనీశ్వర. ఒక వ్యవహారం కోసం పిలవడానికి ఒక పేరు పెట్టాం, ఈ పేరు పెట్టినట్లుగా వాడు నడుచుకుంటాడా, ఆ పేరు శరీరానిక లేక ఆత్మక, ఈ పేరు ఎంతకాలం ఉంటుంది, శరీరం విడిచిపెట్టాక ఆ పేరు ఏమన్నా ఉంటుందా, ఈ పేరు ఎంతమందికి లేదు. ఒక ఆవిడకి లక్ష్మి అని పేరెట్టారు. ఆవిడ ఎప్పుడూ చింకిపోయిన గొట్లు కట్టుకుని అంట్లు తవ్వుతూనే ఉంటుంది. మా ఇంట్లో కూడా పాపం పీఠానికి సేవ చేయడానికి వస్తూ ఉంటుంది లక్ష్మి అని, అంట్లే తవ్వుతుంది. ఆవిడ జీవితంలో ఎవడన్నా డబ్బిచ్చినా నిలబడదు అదేమిటి. ఎప్పుడైనా మెచ్చుకుని ఓసారి బంగారపు ఉంగరం చేయించి ఇచ్చాం, చూద్దాం పరీక్షిద్దామని మా ప్రజల మీద కోరిక మీద. ఉంగరం మూడు రోజులు పోయాక మొగుడు ఎత్తుపోయి తాగేసి వచ్చాడు, పెళ్ళాన్ని చావుగొట్టాడు. ఇంత పూర్వం కొట్ల ఈ బంగారం ఉంగరం వచ్చాక కొట్టేట్టు పైగా ఆవిడ్ని చావుగొట్టి వీడికాలు కూడా కోసుకుని జైల్లోకో లేకపోతే ఆసుపత్రికో పోయాడు వీడు. అప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకోసారి మా భక్తులు పాపం ఉంగరం పోగొట్టుకుంది గురువుగారు, ఇంకోటి ఏదైనా చేయిద్దామా అంటే, నేను భక్తుల మాట కాదనకూడదు కదా మరి అని, ఏమ్మా లక్ష్మి మళ్ళీ ఉంగరం చేయించమంటామంటే, గురువుగారండి మీకు పుణ్యం ఉంటుందండి, ఒక ఉంగరం దెబ్బకి నా కాలు చెయ్యి కోసి మా ఆయన కాలు చెయ్యి కోసుకుని అడవికి వెళ్ళాడు, జైలుకి పోయాడు, ఇప్పుడు ఇంకో ఉంగరం చేస్తే పీక్ కూడా కోసి పట్టుకుపోవచ్చు వీడు, ఉంగరం లేని రోజుల్లో సుఖంగా ఉంది, నేను ఇలాగే అంట్లు తవ్వుకుని మీరు పెట్టే ప్రసాదం తింటానంది. ఇప్పుడు ఈ లక్ష్మి అన్నవిడికి ఈ లక్ష్మి వల్ల ఏమైనా లాభం వచ్చిందా, పేరు లక్ష్మి ఆవిడికి లక్ష్మి ఉపయోగంలా, అనవసరమైన దుఃఖం తప్ప బంగారం వల్ల ఏమీ సుఖం లేదు. దేనివల్ల సుఖం ఉంటుందని జనం భావిస్తున్నారో దానివల్ల ఏనాడు సుఖం లేదు. ఇంకా ఒకటి పేరు భీముడు, వాడేమో చావడానికి సిద్ధంగా ఉండేవాడు, ఎప్పుడు ఉఫ్ అంటే పడిపోతాడు వాడు, ఎండిపోయినట్టుండేవాడు.
ఆ భీముడు బండెడు అన్నం తిని మళ్ళీ అరగంటకి ఇంకో బండెడు అన్నం తినేవాడు. వీడు ఒక పూరి తింటే రెండో పూరి తింటే వాంతే వీడికి, వీడికి ఉపయోగంలా. ఇంతే సృష్టి రహస్యము. ఈ పేర్లకి మనిషి ప్రవర్తనకి సంబంధం లేదు. ఒక్కొక్కడి పేరు పిచ్చయ్య అని పేరు పెడతారు, వాడి పేరు పిచ్చయ్య, కానీ వాడిలో జ్ఞానం ఉండొచ్చు. పెంటయ్య అని పేరు పెట్టినవాడు ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుంటాడు, వాడు పెంటవాసంతో ఉండడు. మరి నువ్వు పెద్ద కొడుక్కి విక్రాంతుడు అని పేరు పెట్టావు. క్రాంతి అంటే ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళడం. ఒక చోటు నుంచి మరో చోటికి ఏం పెడుతుంది అతని దగ్గర? వెళ్ళగలిగేది ఆత్మ మాత్రమే. ఆత్మకి విక్రాంతి అని పేరు పెట్టడం దండగ. అది ఎప్పుడూ అన్ని చోట్ల ఉంటుంది, లేకుండానూ ఉంటుంది, వెలుగుతుంది వెలగకుండా ఉంటుంది. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడం శరీరానికి తప్ప ఆత్మకు ఉండదు. ఈ శరీరం కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళలేదు. ఆ సమయంలో మనస్సు కావాలంటే వెడుతుంది. కాబట్టి ఈ విక్రాంతుడు అనే శబ్దం వీడికి ఏ రకంగా పెట్టావో నాకు అర్థం కాల. అసలు విక్రాంతుడు అనే శబ్దానికి నిజమైన అర్థం ఏమిటంటే, తాను కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఈ ఆత్మని పరమాత్మలో లేనానికి చెయ్యటం, ఇక్కడి నుంచి ఆత్మని పంపించడం విక్రాంతత్వం. వీడు కూర్చుని ఏడుస్తాడు తప్ప నువ్వు పేరు పెట్టాక ఏ మహారాజు అయ్యి భోగాలు అనుభవిస్తూ తన ఆత్మని పరమాత్మలో లేనం చేయడానికి ప్రయత్నించకపోతే ఈ శబ్దం దండక కదా. సుబాహుడు అన్నావు అంటే మంచి బాహువులు గలవాడని. ఎవడు మంచి బాహువులు కలిగినవాడు? శత్రువుని చితక్కొట్టి చంపేసేవాడికి బాహువులు సుబాహువులు అవ్వవు, అవేదో బలమున్న బాహువులు అవ్వచ్చుగాక. చేతులతో ఇతరులకు దానం చేయడం, పవిత్ర కార్యాచరణం చేస్తే వాడు సుబాహుడు. వీడు చేస్తాడో లేదో తెలియకుండా ఊహించి నువ్వు పేరు పెట్టావు గనక ఈ పేరులో ఏముందిలే అని నవ్వా. సుబాహు శబ్దం ఒక కృష్ణుడికే చెల్లుతుంది, అంతకంటే లేదు. అలాగే వీడికి కూడా పిచ్చికొక్క అని ఎందుకు పేరెట్టానంటే, మానవుడి లక్షణం పిచ్చికొక్క లాంటిదే. పిచ్చికొక్క ఎందుకు కరుస్తుందో తెలియదు, ఎందుకు నవ్వుతుందో తెలియదు, చివరికి ఎందుకు చస్తుందో తెలియదు, ఎప్పుడు పెంట దగ్గర గడుతుందో తెలియదు, ఎక్కడ కాలెత్తుతుందో తెలియదు. అలాగే మన మనస్సు కూడా పిచ్చికొక్క లాంటిదే. వీడనే కదా ఎవరిదైనా అంతే. ఒక్కోసారి సరదా పుడితే లోపలికి వచ్చేవో కుర్చీలు ఉన్నాయి కదా, మీటింగ్ జరుగుతుంది కూర్చోబుద్ధి వేస్తుంది, నచ్చితే కాసేపు కూర్చుంటాడు, ఇందులో ఏముందిలే సాధన అంటారు వీళ్ళ మొహం అనుకుంటే మళ్ళీ బయటికి పోతాడు. ఇదే పిచ్చికొక్క లక్షణం. అంటే ఎప్పుడు ఆహారం మీదకి పెడుతుందో, ఎప్పుడు వ్యవహారం మీదకి పెడుతుందో, ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు శాంతం వస్తుందో, ఎవడి మీద ఎప్పుడు అభిమానం కలుగుతుందో, ఎప్పుడు ఎవరి మీద ద్వేషం కలుగుతుందో తెలియదు మన మనస్సుకి. అందుకని ఈ మనస్సుతో కూడిన జీవులందరూ అలర్కులే అంది ఆవిడ. ఆయనకు విషయం అర్థమైంది, ఇవి చాలా గొప్పదని. ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి తల్లి గనక కొడుక్కి తాను వెళ్ళిపోయే ముందు, శరీరం విడిచిపెట్టి వెళ్లే ముందు ఒక ఉంగరం చేతికి పెట్టి, నాయన నువ్వు రోజు సుఖం సుఖం అనుకుని సంపదల వెంట పడుతున్నావు, నీ తత్వం నాకు బాగా అర్థమయ్యింది, నీకు బాగా డబ్బు పెచ్చ, రకరకాల జనం నిన్ను పొగిడితే అదొక ఆనందం, మంచి ఆసనాల మీద కూర్చోవాలని సుఖాలు అనుభవించాలనుకుంటున్నావు, కానీ సుఖాలు అనుకున్నావు ఎప్పుడూ సుఖం కాదు, సుఖం దుఃఖం ఈ రెండూ కూడా ఆగమాపాయన అంటే రాక పోక కలిగినవి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సుఖం అనుకున్నది ఎప్పుడూ సుఖం కాదు. మంచి పాయసం తిన్నావనుకో, ఈ తిన్న కాసేపు రుచిగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇంకొంచెం తిన్నావు ఆ అంగుటి దాటి లోపలికి వెళ్ళాక అది అనారోగ్యం కలగజేయచ్చు, వికారం తెప్పించవచ్చు, లేదా అసలు అజీర్ణ వ్యాధి వల్ల లేని ఇంకేవో ఇబ్బందులు తెప్పించవచ్చు, మలమూత్రాల ఉద్విగ్నతని పెంచవచ్చు, అది ఇది కాకపోతే మధుమేహం అనే రోగం తెచ్చిపెట్టచ్చు. అంటే తిండి వల్ల వచ్చే సుఖము ఎంతసేపు ఉన్నది, నాలిక మీద ఉన్న క్షణం, క్షణం దాటితే మళ్ళీ చేదే, ఓ స్థాయి దాటి తీపి తింటే విరక్తి కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది. పోనీ ఏ జీడిపప్పులో కారం వేసుకు తింటే రుచిగా ఉందనుకుందామంటే అది కాస్త తిన్నాక అప్పుడు కళ్ళు ముక్కులు మండుతాయి, ఇది అరగకపోతే మళ్ళీ లోపల రకరకాల అపానాలు తయారవుతాయి. మెత్తగా ఉన్న ఆసనం మీద ఎక్కువసేపు కూర్చుంటే, అరే ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా, రాత్రిపూట పడుకునేటప్పుడు మరీ మెత్తగా ఉన్న పరుపుల మీద పడుకుంటే వెన్నుపూస నొప్పి పెడుతుంది, కనుక చెక్క బల్ల మీద పడుకోండి అని చెబుతున్నారు, చివరికి చెక్కే దిక్కువుతుంది ఈ మెత్తని పరుపు పోయి. కాసేపు ఏసీ వేసుకు కూర్చుంటే కరెంటు పోగానే ఏసీ పోతే ఇక మళ్ళీ నరకం, లేదా ఎక్కువసేపు ఆ గదిలో ఉంటే ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఈ లోపల కూర్చున్నప్పుడు ఇంకా బాధ, ఎండలోకి రాగానే ఏది సుఖం లేదు మనిషికి. సుఖము అనుకుంటున్నది చివరికి దుఃఖానికే దారితీస్తోంది. కాబట్టి సుఖము దుఃఖం, దుఃఖం సుఖం, ఈ రెండు అలా తిరుగుతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, ఏవి నిలకడగా ఉండవు. నిలకడగా ఉండగలిగేది ఒక్క ఆత్మానందం మాత్రమే. కాబట్టి
నువ్వు అనుకుంటున్న ఈ సుఖాలు ఏదో ఒకనాడు నీకు దుఃఖం తెచ్చి పెడితే, ఈ ఉంగరానికి అడుగున చిన్ని శీల పెట్టా, ఆ శీల పీకితే లోపల నీకు సందేశం వస్తుంది అంది ఆవిడ. ఇప్పుడు ఇతనికి దుఃఖం వచ్చింది కదా, అరణ్యానికి రాగానే ఉన్నరాజ్యం పోయింది, పలికేవాడు లేడు, వేళకి తిండి లేదు, నీరు లేదు, దప్పిక, దాంతో తల్లి మాట గుర్తొచ్చి ఆ ఉంగరం కింద ఉన్న చిన్న శీల పీకాడు. ఆ లోపల సూక్ష్మమైన ఒక రాగిరేకు ఉందిట, చాలా సన్నగా ఉంది. ఆ రాగిరేకు మీద ఇంకా సూక్ష్మంగా అక్షరాలు రాసింది. ఈ అక్షరాలు వీడికి కనపడ్డంలా, అప్పుడు వీడు దాని మీద ఒక ఆకు పసరు పైన పులిమాడు. పులిమితే చిన్న రెండు మాటలు రాసిందిట. అదేమిటి? అన్నిటికీ సంగమే మూల కారణం, సంగమును విడిచిపెట్టడానికి సజ్జనుణ్ణి ఆశ్రయించు. దీని సారాంశం, సంగము అంటే స్నేహం, వత్తద్దు. సంఘం అంటే కలయిక, సంగము అంటే స్నేహం. ఆ సంగస్య భావ సాంగత్యం, అదే సంగతి సాంగత్యం. దీనినే అందంగా మారణ గారు అనువాదం చేశాడు పద్యంగా. సంగము విడువగ వలయును, సంగము విడువంగ కడున శక్యమయిన చేయంగ వలయు సత్సంగము, సంగరుజకు ఔషధంబు సద్భజన మిలన్. సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఎవరితోటి పులుముకోకుండా ఉండు. రాసుకోవడం పూసుకోవడం, అనవసరంగా మాట్లాడడం, ఎక్కువసేపు ఇతరులతో సాంగత్యం పెట్టుకోవడం ప్రమాదం. అసలు స్నేహం వద్దు. స్నేహం వద్దంటే ఎవరితో మాట్లాడొద్దని కాదు, అక్కడ పక్కన కూర్చున్నాడు గింటేమని కాదు. వారితో ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. అధిక ప్రసంగము కానీ అధికంగా ఎక్కువగా ఎవరితో అయినా సరే సన్నిహితత్వం కానీ పెంచుకుంటే అది దుఃఖమే అవుతుంది. వ్యవహారము కోసం, మన శరీర ధర్మ నిర్వహణ కోసం మాత్రమే ప్రజలతో స్నేహం ఉండాలి. అంతకంటే ఎక్కువైతే చివరికి ప్రమాదం అది. కాబట్టి సంగమే దోషం కనుక విడిచిపెట్టాలి. బ్రతకాలంటే అందరితో స్నేహం విడిచిపెడితే ఎలా బతుకుతాడు? అందుకని సంగము విడువంగ కడు అశక్యమయ్యిన, విడవడం కష్టం కనుక చేయంగవలయు సత్సంగము, సత్సంగము చెయ్యి. ఇప్పుడు మీరు చేస్తున్నది అదనమాట. 10 మంది పెద్దలు కలిసో లేక ఓ మంచివాడిని ఉండన్నా తెచ్చుకునో, వాడితో కాసేపు సంభాషించి తద్వారా ప్రసంగం ద్వారా తెలియని రహస్యాలుంటే తెలుసుకుని, అప్పటికే తెలిసి ఉంటే దాన్ని దృఢపరుచుకుని, పనికి మాలిన ప్రసంగాలు లేకుండా సత్సంగం వల్ల వచ్చే లాభాన్ని పొందడం, సత్సంగత్వం చెయ్యాలి. అందుకే దీనివల్ల ఏమవుతుంది, సంగం అనే ఒక రోగానికి ఈ సత్సాంగత్యం అనే ఔషధం తగిలి ఈ ఔషధం వల్ల ఆ రోగం పోతుంది. అదే శంకరాచార్య వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. బతికుండగానే ముక్తి పొందుతాడు. ముక్తి అంటే చావడం అని కాదు, దేనితోటి వ్యవహారంలో వ్యామోహం ఉండదన్నమాట. నిన్న మనం చెప్పుకున్నట్టుగా కారులో ప్రయాణం చేయడానికి అవసరం కనుక ఆ వాహనం మీద ఆ కాసేపు, తర్వాత మళ్ళీ దాని మీద వ్యామోహం ఉండదు. ఇంకేదైనా ఇంట్లో పడుకోవడానికి అవసరం కనుక ఒక ఇల్లు అవసరం, ఒక మంచం అవసరం, తినడానికి తిండి అవసరం. అది లేకపోతే శరీరము నడవదు. శరీరము నడవడము వరకు మాత్రమే వస్తువుల మీద వ్యామోహం ఉంటే ఇంకా వాడికి సాంగత్యం లేనట్టే. అదనమాట మోక్షం అనగా, బ్రతికి ఉండగా, శరీరములో ఉండగా శరీరానికి సుఖములు ఇస్తున్నాయనుకునే వస్తువుల మీద వ్యామోహం లేకుండా ఉండడం. అనగానే ఇతను ఆ సమయంలో అదృష్టవశాత్తు అక్కడ అడవిలో దత్తాత్రేయుడు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నా రాజ్యం పోయిందండి, సంపదలు పోయాయి, భార్య లేదు, పిల్లలు కనపడడంలా దాంతో దుఃఖంగా ఉంది, నాకు తట్టుకోలేకపోతున్నాను అన్నట్ట. అప్పుడు దత్తాత్రేయుడు కదా చాలా తేలిగ్గా రెండు ముక్కల్లో చెప్పాడు, నాయనా నీకు ఇంత దుఃఖం వస్తుంది కదా? అవునండి. ఎందుకు వస్తుంది దుఃఖం? మరి నా రాజ్యం పోతే దుఃఖం రాదండి, నా సైన్యం ఓడిపోయింది, నా భార్య కనపడటంలా పిల్లలు కనపడటంలా ఇక దుఃఖం రాదా? నా వాళ్ళు బతికారో లేరో తెలియదు, చచ్చిపోతే దుఃఖమే కదా అన్నాడు ఆయన. నీ ఇంట్లో ఒక సంఘటన జరిగింది గుర్తుందా అన్నాడు దత్తాత్రేయుడు. బోల్డ్ జరిగాయండి, ఏం గుర్తుంటాయి అన్నాడు. కాదులే, నీకు గుర్తున్న సంఘటన చెబుతున్నా. మీ రాజధానిలో నువ్వు సభాభవనానికి వెళ్ళే చోట పిచ్చికలు పైన ఒక గూడు కట్టుకున్నాయి. ఇప్పుడు పైన చూసారా, అలాంటి చిన్న చిన్న కన్నాల్లో పిచ్చికలు గూళ్ళు పెట్టుకుంటాయి. సహజంగా పెద్ద పెద్ద భవనాల్లో, గోపురాలలో, అందులో రాజభవనాలు అంటే చాలా ఎత్తు కదా, అందులో కొన్ని పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నాయి. తెలిసిందండో అన్నాడు.
ఒక రోజున నువ్వు సభాభవనానికి వెళుతూ ఉండగా ఒక పిల్లి అందులో ఒక పిచ్చికని పీకబట్టు కొరికేసింది. గుర్తుందా? గుర్తుందండి. ఆ పిచ్చికి నానెత్ మీదే పడితే ఛే అవతల పరేయండి అన్నాను నేను, అన్నాడు ఈయన. నీ కళ్ళ ముందు ఒక పిచ్చుకను ఒక పిల్లి మెడబట్టి పట్టుకుని కొరికితే నీకేమీ బాధ కలగలేదు, అవునా? కలగలేదండి, చచ్చిపోయింది కాబట్టి శవాన్ని తీయించేశాను, అన్నాడు ఆయన. ఇది జరిగిన 2 రోజులకే ఇంకో సంఘటన జరిగింది నీ ఇంట్లో. అదేమిటి? ఈయనకు ఒక కోడి అంటే ఇష్టం, అంటే కోడి పందేలు ఆడేవారు మహారాజులు కూడా. ఈ కోడి పందేలతో కొంపలు ముంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అరణ్యవాసాలు చేసిన వాళ్ళు ఉన్నారు.